శ్రీకృష్ణుడు ఒక చిలికాని మీద చెయ్యి వేసి నెత్తి మీద నెమలి పింఛం చుట్టుకుని మురళి ఇలా పట్టుకుని వయ్యారంగా ఊదుతున్నాడు. ఆ గానం జగన్మోహనం జగత్తంతటినీ పరవశింపజేస్తున్నది. రాళ్లు కరిగిపోతున్నాయి, ప్రకృతి పరవశించిపోతోంది, పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు, ఈ చెక్కుల కందని జుట్టు తల వెంట్రుకలు కొన్ని కిందకు వస్తున్నాయి. అంటే ఇలా పై ముడేశాడు కదా, ఆ ముడిలోకి వెళ్లకుండా కొన్ని వెంట్రుకలు చుట్టూ కిందకి దిగాయి. ఆ దిగిన వెంట్రుకలు ముఖం మీద పడి ఆయనకి కొత్త అందం ఇస్తున్నాయి. చల్లగాలికి ఆ జుట్టు రెపరెపలాడుతోంది, పైనున్న బట్ట అలా ఉయ్యారంగా కదులుతోంది, కట్టుకున్న పసుపచ్చని బట్ట ధగధగా మెరిసిపోతోంది. ఆయన మురళి పెదవుల మీద పెట్టగానే ఈ పెదవుల ఎరుపుతనంతో మురళి కూడా ఎరుపెట్టిపోయింది. అటువంటి పరమాత్మని కృష్ణుణ్ణి చూచి పొంగిపోయి పాదాల మీద పడిపోయారు. ఆహార పదార్థాలు ఆ గిన్నెలన్నీ పక్కన పెట్టి అందరూ ఒక్కసారి సాష్టాంగ పడిపోయారు. మోకాళ్ల మీద వంగి నమస్కరించారు కొందరు, కాళ్ళు పట్టుకున్నారు కొంతమంది, అడుగునున్న దుమ్ము తీసుకుని నెత్తికి రాసుకున్నారు కొంతమంది, పరవశత్వం పొందారు కొంతమంది, కన్నీళ్లు పెట్టుకున్నారు కొంతమంది, ఎన్నాళ్ళకి దయవచ్చిందా కృష్ణ అన్నారు కొంతమంది. అన్నం అనే వంకతో మాకు దర్శనమిచ్చావా స్వామి అంది ఒక ఆవిడ. లేకపోతే అన్నం నువ్వు తినలేవా, నువ్వు తలుచుకుంటే అన్నానికి లోకమా లోటా, అన్నం ఏ లోపం నీకు, నీలోనే అన్నం ఉన్నది, అన్నమే పరబ్రహ్మం. ఆ అన్నం అనే పరబ్రహ్మాన్ని సృష్టించిన పరమాత్మవి, మా అన్నం తినడం అనే వంకతో మమ్మల్ని పిలిపించి మాకు నీ దర్శనమిప్పించాలనే కోరిక తప్ప మరొకటి కాదు సుమా అని ఏడ్చారు వాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు, తల్లుల్లారా, ఎంతో ప్రేమతో పట్టుకొచ్చిన ఆహార పదార్థాలు అందరికీ సమానంగా వడ్డించండి, నేనెంతో ఈ గోపాలకులు కూడా అంతే, మాకు వాళ్ళకి భేదం లేదు, నాకు వారికి ఒకే విధంగా ఏమీ పక్షపాతం లేకుండా వడ్డించండి, ఆహారం స్వీకరిస్తామనగానే అందరినీ కూర్చోబెట్టారు. మధ్యలో కృష్ణుడిని కూర్చోబెట్టారు, పెద్ద పెద్ద మువ్వ విరిసిన ఆకులు వేశారు, ఆకుల్లో నెయ్యి చల్లారు ముందు. తదనంతరం వాళ్ళు తెచ్చిన తెల్లని వరి అన్నం వడ్డించారు. అప్పుపాలు, సైదపు పిండి వంటలు, కజ్జికాయలు, పెసరపప్పుతో తయారు చేసిన పాయసం, దీని గురించి శ్రీనాథుడు తెగరాసేవాడు, పూర్వం పెసరపప్పు పాయసం చేసేవారు, చాలా కాలం తర్వాత నిన్నే చూశాను వాళ్ళు అది. ఇలాంటి రకరకాల పిండి వంటలన్నీ వడ్డించారు, మంచి పరమాన్నం వడ్డించారు. ఆఖరన ఆ తల్లులు ఆయన చేతిలో నీళ్లు పోసి కృష్ణార్పణ వస్తూ అన్నారు. అది పుచ్చుకున్నాడు ఆయన, హాయిగా ఫోన్ చేశాడు. ఆయన అన్నం తింటున్నసేపు కన్నీళ్ళు వాళ్ళకి, ఆ కన్నీళ్ళ వల్ల అన్నం వడ్డించడం మర్చిపోతున్నారు. అందుకని ఆయన, మరీ ఎక్కువ ఆనందం పొందకండి తల్లులారా, ఆ పాయసం వడ్డించండి అని అడిగి వడ్డించుకున్నాడు వాళ్ళు. ఎందుకనంటే ఒక్కోసారి ఆనందం ఎక్కువైతే ఆయనకేసే చూస్తూ ఆ జగద్గురువుకేసి అన్ని పనులు మర్చిపోతున్నారు. పనులు మర్చిపోతే ఎలాగ, మరి వడ్డించడం మానేస్తే ఎలాగా, ఆయనకు కాదు పక్కవాళ్ళకి. అందుకని పక్కవాడేమో వాడికి, వాడి గోంగూర పచ్చల మీద లోకం, అందుకని వాళ్ళని మళ్ళీ యహలోకంలోకి లాక్కొచ్చి, తల్లులారా వడ్డన చెయ్యండి, నా గోంగూర అంటే ఇష్టం, నా వంకతో అందరికీ వడ్డించండి, ఈయనకి ఏది ఇష్టం లేదు నిజానికి, ఈయనకి వడ్డిస్తే ఈయనతో కూడా పక్కవాళ్ళకి వడ్డిస్తారు. అందుకని అందరికీ వడ్డన చేయించాడు. ప్రతి పదార్థం అడిగడిగి కొసరి కొసరి వడ్డింప చేసుకుని తిని, అప్పా ఈ అవకాయం ఉంది, దీన్ని ఇదిగో ఈ నీలవేణి తప్ప ఎవరూ చేయలేరు, ఈ పాయసం ఉంది, ఈ పంకజాక్షి తప్ప ఎవరూ వండలేరు, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పదార్థం వండారు, అందరి పదార్థాలని పొగిడాడు ఆయన. అన్నీ రుచిగా ఉన్నాయి ఆయనకి. ఎందుకు రుచిగా ఉన్నాయంటే వారి భక్తి అంత గొప్పది కనుక. ఆ పదార్థం ఎలా ఉందో తెలియదు కానీ ఆయనకి మాత్రం వాళ్ళు ఎలా పెట్టినా ఎలా వండినా రుచిగానే ఉంటాయి. వారి భక్తి వల్ల ఆ పదార్థములకు అంత సొంపు ఇంపు వచ్చాయి, శుభ్రంగా కడుపారా తిన్నారంత. తిన్నాక స్వయంగా ఒక ఆవిడ వచ్చింది, మూతి కడిగింది, ఒక ఆవిడ వచ్చింది చీర కొంకుతో మూతి తుడిచింది, అప్పుడే ఊతికి ఆరవేసిన మంచి బట్ట కట్టుకుంది రండి ఆవిడ, ఆ పవిత్ర వస్త్రంతో మూతి తుడిచింది, ఒక ఆవిడ చెయ్యి కడిగింది, ఒక ఆవిడ తుడిచింది, ఒక ఆవిడ కాళ్ళు కడిగింది, ఒక ఆవిడ తుడిచింది, కాళ్ళు కడక వచ్చిన నీళ్ళు అందరి మీద చల్లింది ఒక ఆవిడ, ఒక ఆవిడ నెత్తి మీద పించం అన్నం తింటున్నప్పుడు జారిపోతుందని బిగించి కట్టింది ఒక ఆవిడ. ఈ విధంగా ఎన్ని సేవలు చేయాలో అన్నీ చేశారు. ఆ పరమాత్ముడి శరీరాన్ని తాకడం అనే ఒక మహాభాగ్యం ఆ పూట వాళ్ళకి లభించింది. భోజనాలు అయ్యాక ఇక వెళ్ళి రండి అన్నాడు ఆయన. ఇదేం అన్యాయం కృష్ణ, నీతో ఉండి నీలో కలిసిపోదామని మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం, గృహములు విడిచిపెట్టాం, కాపురాలు విడిచిపెట్టి వచ్చాం, భర్తల్ని విడిచిపెట్టి వచ్చాం, ఆస్తులు విడిచిపెట్టి వచ్చాం, ఇప్పుడు నువ్వు మాకు శాస్తి చేసి గెంటేస్తావా, మేము ఎక్కడికి వెళ్ళలేం, వెళ్ళినా మా భర్తలు ఇంట్లోకి రానివ్వరు, అప్పుడు మా బతుకు ఏమవుతుందన్నారు వాళ్ళు. ఆయన చిరునవ్వు నవ్వి, తల్లులారా, మీరు లేకపోతే వాళ్ళు యజ్ఞాలు చేయడానికి పనికిరారు, మీరంతా పరమ జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు నాలో ఎప్పుడు లేరు కనుక, ఎప్పుడూ మీరు నా ఏకాంత భక్తురాళ్ళే, పాపం మీ భర్తను మీరు వెళ్ళిపోతే ఏమయ్యారో తెలియక బెంగపెట్టుకుంటారు. నిశ్చింతగా మీరు ఇళ్ళకి వెళ్ళండి, మీ భర్తలు మిమ్మల్ని ఆహ్వానించి గౌరవిస్తారు. ఒకవేళ ఏ స్త్రీనైనా భర్త ఇంటిలోకి రావద్దని గంటి వేస్తే, నన్ను తలుచుకుంటే చాలు వాళ్ళు నాలో కలిసిపోతారు. వెళ్ళండి. భర్తకి భార్యే లోకం, భార్యకి భర్తే సమస్తం. భర్త లేని భార్య శోభిల్లదు. పరమపతివ్రత లేని మీరు మీ భర్తలతో యజ్ఞం చేసి సశరీరంగా స్వర్గానికి కాదు వైకుంఠానికి వద్దురు గాని పొండన్నాడు. అలాగేనని కృష్ణుడి ఆజ్ఞని తిరస్కరించకుండా ఆయన ఎలా చెబితే అలా చేస్తామని వీళ్ళంతా మళ్ళీ వెనక్కి బయలుదేరారు. వెళ్ళగానే భర్తలంతా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఏమీ అనకుండా, ఎంత అదృష్టం ఆ పరమాత్ముడికి అన్నం పెట్టారా రండి అని గౌరవంగా భార్యల్ని ఇళ్లలోకి తీసుకెళ్లారు. ఒక్కడు మాత్రం ఉన్నాడు, మొండాడు. ఆగన్నాడు, గడప దాటావుగా, నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నీ కొడుకులకి మనవలకి మనవరాళ్ళకి వాళ్ళందరికీ అన్నం పెట్టడం మానేసి ఎవడో గొల్లపిల్లాడు వస్తే చంటికుర్రాడు ఒకడు ఇంత చేసి ఆరేళ్ళు ఎంతో ఉన్నాయి వాడికి, వాడికి అన్నం పెట్టడానికి పోతావా, సిగ్గు లేదు నీకు, ఇంకింట్లోకి రావద్దు, నీ ఆచారం అంతా పోయినట్టే, గెట్ అవుట్, హో ఎక్కడికి పోతావు, వాడి దగ్గరికే వెళ్ళి వాడినే పెంచుకోమను నిన్ను అన్నాడు. వెంటనే ఆవిడ గోవిందా గోవింద అంది. ఆ క్షణమే అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ ఒక బొటన వేలంత జ్యోతిగా మారిపోయింది. ఆ జ్యోతి కృష్ణుడి యొక్క హృదయంలో కలిసిపోయింది. ఆశ్చర్యపోయారు ఒకసారి అంతా కూడా. ఆయన ముందే చెప్పాడుగా, మిమ్మల్ని మీ భర్తలు మీ ఇళ్లల్లోకి రానిస్తారు, ఎవరినైనా రానివ్వకపోతే నన్ను తలుచుకుంటే నాలో కలిసిపోతారని చెప్పాడు. ఆవిడ అలాగే తలుచుకుంది. వెంటనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై ఇంతమంది చూస్తూ ఉండగా తనలో కలిపేసుకున్నాడు. అప్పుడు తక్కిన ఆడవాళ్ళు అనుకున్నారు, మనల్ని కూడా మన భర్తలు అలా గెంటేస్తే ఎంత బాగుండేది, హాయిగా ఆయనలో కలిసిపోదాం కదా అనుకున్నారు. పాపం ఆయన లీలలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి మరి. అప్పుడు ఆ ఏడ్చారట పాపం, ఆ యజ్ఞం చేయించిన ఋత్విక్కులు ఏడ్చారు. క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ బహుళులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడి క్షితిరక్షింపజనించినాడు ఎరుగము ఎరుగము ఆ శ్రీభర్తకున్ కర్తకున్ కొతలో ధర్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకున్. అయ్యో, ఎంత చదువుకున్న పండితులమైనా మనం ఎంత జ్ఞానంలో పడిపోయాం. యజ్ఞం ఆ శ్రీకృష్ణుడు, మంత్రం ఆ శ్రీకృష్ణుడు, తంత్రం ఆ శ్రీకృష్ణుడు, కాలం ఆ శ్రీకృష్ణుడు, దేశం శ్రీకృష్ణుడు, ఇందులో ఆహ్వానింపబడే దేవతలంతా కృష్ణస్వరూపాలు, అగ్నిహోత్రం కృష్ణస్వరూపం, మంత్రం చదువుతున్న మనందరం కూడా ఆయన స్వరూపం. అటువంటి పరమాత్మ, సర్వస్వరూపుడైన పరమాత్మ ఇంత అన్నం పెట్టమని మన దగ్గరకు వస్తే ఆ పరమాత్మని గ్రహించలేకపోయాం. ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడు ప్రార్థించగా, భూదేవి ప్రార్థించగా విష్ణువు పుడతాడని విన్నాం, ఆ విష్ణువే కృష్ణుడని గ్రహించలేకపోయాం. ఈ క్షితి రక్షింప జనించినాడు, భూమిని రక్షించడానికి పుట్టాడు. ఎరుగం మన కర్మయోగం వల్ల మనకి జ్ఞానం లేకుండా పోయింది, గ్రహించలేకపోయాం. ఆ లక్ష్మీవల్లభుడికి, భూదేవిని ఉద్ధరించిన స్వామివారికి, రాక్షసుల్ని సంహరించే ఆ పరమాత్మకి భక్తితో నమస్కరిస్తున్నాం. మా అపరాధం క్షమించమని కోరుతున్నాం. కృష్ణ గోవింద వాసుదేవ, మా అపరాధం క్షమించు. ఆ ఆడవాళ్లకున్న బుద్ధి మాకు లేకపోయింది. ఎంతసేపు ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటున్నారు అనుకున్నామే కానీ స్త్రీలకి ఎక్కువ జ్ఞానం ఉంటుందనే ఊహ ఈ మగవాడికి ఎప్పుడు వస్తుందో అని అప్పుడు భార్యను పొగిడారట. కట కట మోసపోయితి మీ కాంతల పాటియు బుద్ధి లేదు, కాంతల పాటియు బుద్ధి లేదు, నేటి టుహరి కానమో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల తపంబులేలా పర్యటనములేల శీలములు యాగములున్ మరియేల కాల్పనే. అయ్యయ్యో, ఎంత మోసపోయాం. ఆడవాళ్లకున్న బుద్ధి మనకి లేకుండా పోయింది. ఇవాళ శ్రీకృష్ణుడంతటి పరమాత్మ ఇక్కడికి వస్తే చూడ్డానికి వెళ్ళలేదు, గౌరవించలేదు, ఛీ పో అన్నం లేదన్నాం, దుర్మార్గులం మనం. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు బట్టి పాపం చాలా బాధపడిపోయి చిచ్చి దురాత్ములమేం కల్మషోద్భటులం, హృదయమంతా కాలుష్యమే, పైకి పంచి కట్టుకుని పూజ చేసినంత మాత్ర చేత హృదయంలో ఉన్న కుళ్ళు కొమ్మంటే వస్తుందా? మేము కుళ్ళుతో కూడిన వాడు. విష్ణువుకి దక్కని యజ్ఞం ఎందుకు? విష్ణువుని దూరం చేసుకున్నవాడి తెలివితేటలెందుకు? తీర్థయాత్రలెందుకు? పురాణములెందుకు? పూజలెందుకు? యజ్ఞములెందుకు? శీలములెందుకు? యాగములెందుకు? కాల్పని అన్నారు వాళ్ళు. తగలెక్కడానికి ఇవి ఎందుకు మన పూజలు? యజ్ఞంలోనేమో ఆయన్ని ఆహ్వానిస్తున్నామా? ఆ యజ్ఞ పురుషుడు వస్తే మొహమాట లేకుండా గెంటేశామా అని ఏడ్చి, అయినా వాసుదేవుడు పరమ కరుణా స్వరూపుడు అని యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి, ఎందుకంటే యజ్ఞగుండంలో విష్ణు ఉంటాడు, అందుకే యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి పూర్ణాహుతి అయ్యాక ఇంకా అందులో కాస్త అగ్ని మండుతోంది, అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞగుండాన్ని తాకి నమస్కరించి, స్వామి ఈ యజ్ఞగుండంలో ఉన్న యజ్ఞపురుష నీకు నమస్కారం, నా అపరాధాన్ని క్షమించు, మేమంతరం నీకు సాష్టాంగ పడుతున్నాం, తెలిసి చేయలేదు, అజ్ఞానంతో చేశాం, మూర్ఖత్వంతో చేశాం, క్షమించమని ప్రాయశ్చిత్తంగా లెంపరేసుకున్నారు. వెంటనే క్షమించాడు ఆయన. ఆయన గొప్పతనం అదే, వాళ్ళు స్వతసిద్ధంగా జ్ఞానులు కదండి. ఒక్కొక్కప్పుడు అజ్ఞానంలో పడినా జ్ఞాని జ్ఞానే. కానీ వీళ్ళంతా కృష్ణ దర్శనానికి మాత్రం వెళ్ళలేదట. ఎందుకు వెళ్ళలేదంటే కంసుడు ఆజ్ఞాపించాడు, కృష్ణుడి దర్శనానికి ఎవరెడితే వాళ్ళంతా కృష్ణుడి యొక్క పక్షం, ఆ బ్రాహ్మణులందరినీ నరికించేస్తానన్నాడు. అందుకని వాళ్ళు మాత్రం మానసికంగా పూజించారు తప్ప కంసునికి భయపడి ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లల్ని వెంట పెట్టుకు ఇంటికి వచ్చాడు. ఆ పూట పిల్లలు అన్నారు, ఆహాహా తల్లుల చేతి వంట, ఏం వంట, ఎంత అద్భుతంగా పెట్టారు కృష్ణ. కడుపు మంట వస్తే వచ్చింది, కానీ ఆ పూర్వ రీతిలో భోజనం పెట్టారు, చాలా సంతోషం అన్నారు. ఈ విధంగా మహాద్భుతమైన తన మహిమతో గోపికా జనాలకి ఒక ఆనందం కలగజేశాడు, మునిపత్నులకి బ్రహ్మానందం కలగజేశాడు, దారి పొడుగుతో ఉన్న చెట్లకి, గుట్టలకి, నదులకి అన్నిటికీ ఆనందం కలగజేశాడు. శ్రీకృష్ణుడు ఇంటికి వచ్చి రాగానే ఆ పూట పెద్దవాళ్ళంతా ఒక సమావేశమే కూర్చునున్నారు. వాళ్ళందరికీ నాయకుడు నందుడు, పక్కన ఉపనందుడు, ఇంకా తక్కినటువంటి గోపవృద్ధులంతా ఉన్నారు. వారంతా కూర్చుని ఏం చేద్దాం అనుకుంటూ కృష్ణుడు వచ్చాక అడిగి చేద్దాం అంటున్నారు. సరిగ్గా కృష్ణుడు వచ్చాడు. నీకు 100 ఏళ్ళు కృష్ణ అన్నారు. ఆయనకు 100 ఏళ్ళట, అదొక అనుబంధంలేండి. మరి ఎంతైనా కొడుకు కొడుకే కదా, మాటల్లో ఉండగానే వచ్చావు కృష్ణ, నీకు 100 ఏళ్ళు అయోధ్య ఉంటుంది నా తండ్రి ఇలా రాని పిలిచి నందుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అడగనా వద్దా అనిపిస్తోంది. అడిగితే ఏమనుకుంటావు, అడగకపోతే ఏమనుకుంటావు అని బెంగగా ఉంది కృష్ణ అనగానే ఆయన వెంటనే చిరునవ్వు నవ్వి, నాకు అర్థమవుతుందిలే, మీరు ఏం చేయాలనుకుంటున్నారో యాగంబు చేయంగ నర్థించి వచ్చి తిరి యాగమున్న ఫలమేమి గలుగు. మీరేదో యజ్ఞం చేయాలనుకుంటున్నారు అంతే కదా. యజ్ఞం చేయడం కోసం కట్టెలు, పూర్ణాహుతి సామాగ్రి ఇవన్నీ చేద్దామనుకుంటున్నారు. ఎందుకంటే యజ్ఞం అంటే విష్ణు స్వరూపం కనుక. అందుకనే గుర్తుపెట్టుకోండి, గురువుగారు పదే పదే ప్రతి ప్రాంతంలోనూ ఏ క్షేత్రానికి అయితే ఆ క్షేత్రానికి సంబంధించిన యజ్ఞం చేయిస్తున్నారు. మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా క్షేత్రంలో యజ్ఞం కూడా జరగాలి. అందులో సప్తాహ దీక్షలు ఉన్నప్పుడు ఆ సప్తాహ దీక్షకు అనుగుణంగా యజ్ఞం జరగాలి. మహానుభావుడు కృష్ణుడు యజ్ఞం చేశాడు, నందాదులు యజ్ఞం చేశారు, వసుదేవుడు నిత్య యజ్ఞక్రియాశీలి, మహాత్ముడు ధర్మరాజు కూడా అడవిలో ఉండి కూడా యజ్ఞం చేశాడు, అరణ్యవాసంలో కూడా యజ్ఞాలు చేశారు. మనం 7 రోజుల్లో 5 రోజులు యజ్ఞం పెట్టుకుంటే 5 రోజులు సంపన్నంగా ఉండాలట. కనీసం రోజు 18 మందికి తక్కువ కాకుండా యజ్ఞంలో పాల్గొంటే ఆ యజ్ఞం విశిష్టతను సంతరించుకుంటుంది. 18 సంఖ్య అంటే చాలా ఇష్టం. జనం లేకపోతే అది పక్కన పెడదాం, కానీ ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు 18 మందికి తక్కువ కాకుండా యజ్ఞంలో కూర్చోవాలి. 18 సంఖ్య వాసుదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక. అందుకే మహాభారతం అయ్యాక 18 గుండాలు పెట్టి ఒక్కొక్క గుండం దగ్గర 18 మందిని చొప్పున కూర్చోబెట్టి వేదవ్యాసుల వారు యజ్ఞం చేయించారు. పౌరాణికులందరూ అలాగే చేశారు. సత్రయాగం అంటే ఏం చెప్పాము? నైవిశారణ్యంలో సత్రయాగం చేశాక పురాణం చెప్పారు, కానీ పురాణంతో సత్రయాగానికి సంబంధం కాదు. అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే సూతుడు వెళ్ళి పురాణం చెప్పాడు. కాబట్టి యజ్ఞము లేనిదే దేవతలు సంతోషించరు, యజ్ఞము లేనిదే ఏ సప్తాహం సమాప్తం కాదు. ఇవాళ ఒకరోజు చేశాం కాబట్టి రేపు చేయకూడదు అనేది భ్రమసుమ, నిత్యం వీలున్నప్పుడు అలా చేయాలట. స్వామి దర్శనం చేసిన అనేకమైన అర్చనలు చేసిన ఈ హోమధూమం తగిలితేనే ఆయన ఆనందపడతాడు. పదే పదే యజ్ఞ కురొద్దు అని మనకి పదే పదే చెబుతున్నారు విష్ణు సహస్రనామం వంటి వాటిల్లో. అందుకనే కృష్ణుడు కూడా ఇప్పుడు మీరు యజ్ఞం చేయాలనుకుంటున్నారు, యజ్ఞం చేయడం చాలా ధర్మం, కాకపోతే యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు? యజ్ఞం విష్ణుయాగమా, శివయాగమా, బ్రహ్మయాగమా, పర్వతయాగమా, ప్రాకృతిక యాగమా, ఇంద్రయాగమా? ఈ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం వల్ల ఏం ఫలితమో తెలుసుకోవాలట. ఈ యాగమున ఫలమేమి కలుగు, యజ్ఞం చేసే ముందు ఎప్పుడు కూడా యజ్ఞం వల్ల ఏం ఫలితం వస్తుందో తెలుసుకోవాలి. ఒక పని చేసే ముందు ఆ పని ఎలా చేయాలి, ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. మంత్రమునకు కూడా అర్థం తెలుసుకోవాలి, తెలుసుకుంటే ఎక్కువ లాభం అన్నమాట. అందుకే ఆయన ఏమన్నాడు, మీరు యజ్ఞం చేయాలనుకున్నారు, ఈ యాగం వల్ల ఫలం ఏమొస్తుంది? ఎవ్వాడు దీనికి ఈశ్వరుండు, దీనికి ఈశ్వరుడు యజమాని ఎవరు, అధికారి ఎవ్వడు, సాధనంత వలయు, దీని ఖర్చు ఎంత అవుతుంది అది కూడా తెలుసుకోవాలి. ఖర్చు పెట్టగలిగిన యజ్ఞాలే చేయాలి. మన సామర్థ్యం కంటే, మన దగ్గర ఉన్న డబ్బు కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఆ యజ్ఞం చేయకూడదట. సహజంగా మనం యజ్ఞం చేసే ముందు ఈ ఖర్చు పెట్టగలమా లేదా అనుకోవాలి. ఈ వచ్చిన వాళ్ళ సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి. సామర్థ్యమునకు మించి యజ్ఞములు చేసి సామర్థ్యమునకు మించి అర్చనలు చేసేవాడు ఎప్పుడు దెబ్బతింటాట. ఇప్పుడు ఓ పట్టణం, ఆ పట్టణంలో ఏకంగా ఏకదమ్మను కొన్ని కోట్ల ఖర్చు పెట్టేసి యజ్ఞగుండ నిర్మాణం చేసి పూజలు పెట్టి ఉత్సవ విగ్రహాలు తెప్పించి చేద్దామనుకుని జనాలందరినీ అందులో దింపి వాళ్ళు మునిగిపోయి వీళ్ళు మునిగిపోతే ఏమైపోతారు తర్వాత? కాబట్టి అలాంటివి చేయించకూడదని శాస్త్రం చెబుతున్నది. ఇది మాట ఇందులో భాగవతంలో కృష్ణుడు చెప్పాడు. అందుకే సాధనమెంత వలయు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మన గోపాలకులం ఆ ఖర్చుని భరించగలమా లేదా? 1,000 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు యజ్ఞం చేయడం ధర్మం, 1,000 రూపాయలు ఉన్నవాడు 1,00,000 రూపాయలు యజ్ఞం తలపెట్టకూడదు అనమాట. తర్వాత ఎప్పుడు వస్తుందిలే అనే భ్రమ అసలొద్దన్నాడు. కలియుగంలో మనకి ఇది ఒక గొప్ప సూచన. తర్వాత ఇది యజ్ఞం చేసే ముందు శాస్త్రీయము, శాస్త్రీయమవునా కాదా, పురాణాల్లోనో వేదాల్లోనో ఉపనిషత్తుల్లోనూ ఉన్న యజ్ఞం చెయ్యాలి. ఏ శాస్త్రంలోనూ లేకుండా సొంత పెత్తనంతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం బెడిసి కొడుతుంది. ఈ యజ్ఞం శాస్త్రీయమా, జనాచారము లేక జనాచారమా? జనాచారాలను ఉంటాయి, అంటే ఒకడు ఏం చేస్తే తక్కిన వాళ్ళు అవే చేస్తారన్నమాట, దానికి అర్థం ఉండదు. పాపం ఒక ఆయన ఎవడో గుళ్ళోకి వెళ్ళినప్పుడు పొట్ట తగిలించాడు స్తంభానికి, అందరూ పొట్ట తగిలిస్తారు. ఏంటో చూస్తే ఆ ముందు వెడుతున్న ఆయనకి కొంచెం పొట్ట దగ్గర నొప్పి వచ్చి దొరదొచ్చి ఆ స్తంభానికి ఇలా గోక్కున్నాడు. అది తెలియక ఈ క్యూలో పెడుతున్నవాడు గోక్కోవడం మొదలెట్టారు. అందరూ వెళ్ళి ఆ స్తంభాన్ని గోక్కుంటున్నారు. ఎందుకు గోక్కుంటున్నారంటే నాకు అర్థం కాల. ఆ ముందున్న ఆయన కొంచెం బొచ్చున్న ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను అడిగితే లేదండి నేనే అది శాస్త్రం కాదు కర్మ, ఆ సమయంలో నా బొచ్చ కొంచెం దురద పెట్టి అక్కడ స్తంభం కొంచెం కనపడింది గరుగ్గా అని ఇలా అన్నానండి. నేను అనగానే నా వెనకాతలు వస్తున్న వాళ్ళందరూ అర్థం మొదలెట్టారండి అన్నాడు. ఇది జనాచారం, కొంత పెంచుంటున్నారు కొంతమందికి. అందుకని ఇలాంటి జనాచారం వల్ల ఉపయోగం లేదు, శాస్త్రీయము జనాచారము. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఇలా ఎవడన్నా అంటే మీరు కూడా అలా అనకండి, అది అవునో కదో తెలుసుకోండి అంతే. కార్యంబు వైరులకు ఎరిగింపవలదు, కానీ మనం అనుకున్న పని శత్రువులకు చెప్పకూడదు. నా అనుకున్న వాడికి చెప్పచ్చు, నేను మీ అబ్బాయిని నాకు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆత్మీయులే, అందుకే అడుగుతున్నాను ఈ యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు, ఈ యజ్ఞానికి ఎంత ఖర్చు, భరించగలమా, శాస్త్రీయమా, జనాచారమా, ఫలితం ఏమిటి, ఈశ్వరుడెవడు అని అన్నాడు. అప్పుడు గురువులకు నమస్కరించుకొని నందుడు శ్రీకృష్ణుడికి తాము చెయ్యాలనుకున్న పని చెప్పాడు. ఆ పని ఆ ఫలితం మనం చెప్పుకుందాం.